ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
పాలిటి యేసుని కొరకై పాటలు పాడరే, పరమున వీడిన పరమ తండ్రి మరణముందేను మనకై, మరణముందేను మనకై.
పాపుల పాలిటి యేసుని కొరకై పాటలు పాడరే, పరమున వీడిన పరమ తండ్రి
మనకై పరమున చేరే భాగ్యం బోను, పరగునారే ప్రభు చింత చేరా, పరగునారే ప్రభు చింత చేరా, పరమపురమందు మనమంత చేరంగను, పరమపురమందు మనమంత చేరంగను. పాపుల పాలిటి యేసుని కొరకై పాటలు పాడరే, పరమును వీడిన పరమ తండ్రి మరణముందేను మనకై, మరణముందేను మనకై. హృదయము నీయ యేసయ్య కొరకై ప్రియము గరారే ప్రభు చింతకై,
హృదయము నీయ యేసయ్య కొరకై ప్రియము గరారే ప్రభు చింతకై,
పరగునారే ప్రభు చింత చేరా,
పరగునారే ప్రభు చింత చేరా,
పరమపురమందు మనమంత చేరంగను,
పరమపురమందు మనమంత చేరంగను.
పాపుల పాలిటి యేసుని కొరకై పాటలు పాడరే, పరమున వీడిన పరమ తండ్రి మరణముందేను మనకై, మరణముందేను మనకై.
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ CHRICHARD JOHN@gmail.com. CDE నంబర్ 00 08 00 04 01 70 3.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
యుగయుగాల ఆకాంక్ష 5 ప్రాముఖ్యమైన వర్తమానాన్ని మనం ధ్యానించనే ఉన్నాము. ఈ వర్తమాన అంశం సమర్పణ. ప్రార్థన చేసుకొని ఈ యొక్క వర్తమానాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీ ఘనమైన నామనకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమందునైనా నీ పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానించి ఉండగా మా యొక్క సమర్పణ ఏ విధంగా ఉన్నదో, నీ దేవాలయం పట్ల, మా యొక్క ఆత్మీయ జీవితం పట్ల మేము ఏ విధంగా నమ్మకంగా జీవిస్తున్నామో లేదో అనే గొప్ప విషయాన్ని తండ్రి మేము తెలుసుకోలాగానే మరి మాకు సాయం తెచ్చామని, యేసుక్రీస్తు బోధించిన ప్రబోధనలన్నీ కూడా మేము మా యొక్క జీవితాల్లో అవలంబించుకొని ఆత్మీయతలో మేము ఎదుగులాగన మీరు సహాయం తెచ్చామని, వినుచున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆత్మతో వారిని ఆయుక్తిపరచమని యేసుక్రీస్తు నామం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తు జన్మించి దాదాపు 40 రోజులైన తర్వాత యేసేపు మరియలు శిశువును ప్రభువుకు సమర్పించడానికి, బలులు అర్పించడానికి యెరూషలేముకు తీసుకువెళ్ళారు. ఇది యూదుల ఆచారం ప్రకారం జరిగిన కార్యం. మానవుడి ప్రయత్నంగా ప్రతి విషయంలో క్రీస్తు ధర్మశాస్త్రానికి బద్ధుడై ఉండాలి. అప్పటికే ఆయనకు సున్నతి జరిగింది. ధర్మశాస్త్రానికి విధేయుని నివసిస్తానన్న వాగ్దానానికి ఇది సంకేతం. తల్లి తరపున కానుకగా 7వ గొర్రె పిల్లలను దహన బలులుగా, 1 పావురం పిల్లను లేదా గువ్వను పాప పరిహార్ద బలిగాను అర్పించాలని ధర్మశాస్త్రం నిర్దేశిస్తుంది. కానీ తల్లిదండ్రులు గొర్రె పిల్లలను అర్పించలేనంత పేదవారైతే 2 గువ్వల్ని లేదా 2 పావుర పిల్లల్ని 1 దహన బలికి 1 పాప పరిహార బలికి అర్పించడం సరిపోతుందని ధర్మశాస్త్రం చెబుతుంది. ప్రభువుకు సమర్పించే అర్పణలు నిర్దోషంగా ఉండాలి. ఆ అర్పణలు క్రీస్తుకు చిహ్నాలు. ఈ కోణంలో చూస్తే శరీరకంగా క్రీస్తులో ఏ లోపము లేదు. ఆయన నిర్దోషము నిష్కలంకముగా ఉన్న గొర్రెపిల్ల అని 1 పేతురు 1:19 మనం చదువుకుంటున్నాం. ఆయన దేహ నిర్మాణంలో ఎలాంటి లోపం లేదు. ఆయన శరీర బలమైంది, ఆరోగ్యమై ఉన్నట్లు మనం చూడగలం. ఆయన తన జీవితమంతా ప్రకృతి నియమాలను అనుసరించి ఆయన నివసించాడు. దైవశాస్త్రానికి విధేయులై జీవించే మానవుల ప్రగతికి దేవుడు చేసిన ఏర్పాటుకు శారీరకంగాను ఆధ్యాత్మికంగాను క్రీస్తు ఆదర్శం. మొదటి సంతానాన్ని దేవునికి సమర్పించడం అనాది నుంచి వస్తున్న ఆచారం. మానవాళిని రక్షించడానికి పరలోక జ్యేష్ఠ పుత్రుని సమర్పిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రతి గృహంలోనూ జ్యేష్ఠ కుమారుణ్ణి దేవునికి అంకితం చేయడం ద్వారా ఈవిని ప్రతి కుటుంబం గుర్తించాల్సి ఉంది. క్రీస్తు ప్రతినిధిగా అతడు యాజక సేవకు అంకితం కావాల్సి ఉండేవాడు. ఐగుప్తు దాస్యము నుంచి విడుదలలో మొదటి సంతానం సమర్పణను దేవుడు మళ్ళీ అందజేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులకు దాసులుగా ఉంటున్నప్పుడు ఐగుప్తు రాజు ఫరో వద్దకు వెళ్ళి అతడికి ఇలా చెప్పమని ప్రభు మోషేను ఆదేశించాడు. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించున్నాను. వాని పంపనను ఎడల ఇదిగో నేను నీ కుమారుని జ్యేష్ఠపుత్రుని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పాను. నిర్గమకాండం 4:22-23 ఈ మాటలను మనం చూడగలం. ఇక్కడ మోషే ఆ వర్తమానాన్ని అందించాడు. అయితే గర్విష్ఠుడైన ఆ రాజు ఇచ్చిన సమాధానం ఇది, నేను అతనిని మాట విని ఇశ్రాయేలును ఒప్పించుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగును, ఇశ్రాయేలును పోనీయను అని నిర్గమకాండం 5:2 ఈ మాటను మనం చదవగలం. ఇక్కడ ప్రభు చిహ్నాలు అద్భుతాల ద్వారా పనిచేసిన తన ప్రజల పక్షంగా భయంకరమైన తీర్పులు ఫరో మీదకి పంపాడు. చివరికి ఐగుప్తుల ప్రధాన సంతానాన్ని, అనగా మనుష్యులు జంతువుల ప్రధాన సంతానాన్ని చంపవలసినంత ఆజ్ఞ నాశన దూతకు జారీ అయింది. ఆ నాశనం ఇశ్రాయేలుకు సంభవించకుండే కోసం వారు గొర్రెపిల్లను చంపి దాని రక్తాన్ని తమ ఇళ్ల ద్వారబంధాలకు రాయాల్సి ఉన్నారు. నాశనం చేసి తన కర్తవ్య నిర్వహణలో మరణదూత ఇశ్రాయేలు గృహాలను దాటి వెళ్ళిపోయేందుకు ప్రతి గృహం ఈ గుర్తును ధరించాల్సి ఉంది. ఐగుప్తు మీద తన తీర్పులు కుమ్మరించిన దరిమిల ప్రభు మోషేతో ఇలా అన్నాడు, మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రధాన సంతతిని, అనగా ప్రతి తొలుచులు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాది. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలుచులను సంహరించిన ఆడు. మనుషుల తొలుచులనేమి పశువుల తొలుచులనేమి ఇశ్రాయేలు అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటుంది, వారు నా వారై ఉందరు, నేను యెహోవాను అని నిర్గమకాండం 13:2 మరియు సంఖ్యాకాండం 2:13 ఇక్కడ మోషే మనకు రాస్తున్నాడు. మరి గుడార సేవల స్థాపితమైన తర్వాత గుడారంలో పరిచర్య చేయడానికి ఇశ్రాయేలు ప్రథమ సంతానం ఇంకా ప్రభువునకు చెందిన వారిగానే పరిగణ పొందాల్సి ఉన్నారు. వారిని క్రయదానంలో తిరిగి కొనాల్సి ఉన్నది. ఇలా ప్రథమ సంతానం సమర్పణకు సంబంధించిన నిబంధన ప్రత్యేక ప్రాధాన్యాన్ని వారు సంతరించుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలుకు ప్రభు కలిగించిన అద్భుత విమోచనకు స్మృతి చిహ్నం కాగా అది దేవుని అద్వితీయ కుమారుడు కలిగించిన మరింత గొప్ప విమోచనకు మరి ఛాయ రూపకం దాల్చింది. ద్వారబంధాలపై చల్లిన రక్తం ఇశ్రాయేలు ప్రధాన సంతానాన్ని కాపాడింది. అలాగే క్రీస్తు రక్తానికి లోకానికి రక్షించే శక్తి యేసుక్రీస్తు ద్వారా మనకు లభించబడింది. అయితే క్రీస్తు సమర్పణలో గర్భితమైన అర్థమేమిటి? అయితే యాజకుడు ముసుగులో నుంచి చూడలేకపోయాడు, మర్మాన్ని అగితమించి అవగాహన చేసుకోలేకపోయాడు. చిన్నపిల్లల్ని సమర్పించడం సర్వసామాన్య దృశ్యం. రోజుకి రోజు యాజకుడు చిన్న బిడ్డలను దేవునికి సమర్పించి విమోచన ద్రవ్యం అందుకునేవాడు. రోజుకి రోజు తన ఈ విధిని అలవాటుగా చేస్తూ ఉండేవాడు. ఈ ప్రక్రియలో పిల్లల్ని కానీ తల్లిదండ్రుల్ని కానీ పట్టించుకునేవాడు కాడు. వారు ఆస్తి హోదా ఉన్నవారైతే తప్ప ఏసేపు మరియలు వారు పేదలుగానే వారు నిలిచారు. వారు తమ బిడ్డతో వచ్చినప్పుడు యాజకులు వారిని గలీలయ వస్త్రాలు ధరించిన పురుషుని స్త్రీని చూశారు. వారి అతి సామాన్యుని దుస్తులే చేశారు. వారి గమనాన్ని ఆకర్షించడానికి వీరకృతిలో విషయం ఏమి లేదని వర్తలించారు. వారి కానుక బీదలచే మరి కానుకగా ఉందని ఇక్కడ మరి ఎలన్ వైటమ్ గారు మనకు చెప్తున్నారు. మరి యాజకుడు తన విహాతకరమైన ఆచారాన్ని నిర్వహించాడు. ఇక్కడ బిడ్డను చేతిలోనికి తీసుకుని బలిపీఠం ముందు పైకెత్తాడు. ఇక్కడ కుమారుణ్ణి తిరిగి తల్లికిచ్చి యేసు అన్న పేరు ప్రథమ సంతానం జాబితాలో నమోదు చేయబడింది. ఆ కుమారుడు తన చేతిలో ఉన్నప్పుడు అతడు పరలోక చక్రవర్తి అని మహిమరాజు అని అతనికి మరి పేరు పెట్టబడింది. అపొస్తల కార్యాలలో మనం చూసినట్లయితే ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సోదరుల నుండి మీ కొరకు పుట్టించున్నాను, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయనను మాట వినాలని ఆయనకు బోధించాడు. ఇది ఎక్కడ చూడగలమంటే అపొస్తల కార్యాలు 3:22 మోషే ద్వారా యేసుక్రీస్తు ప్రభు శిష్యుగా ఈ లోకానికి జన్మించున్నాడని యాజకుడు బోధించినట్లు మనం ఇక్కడ ధ్యానించగలం. మరి ఎవరు మహిమను చూపించమని మోషే వినతి చేశాడో ఆ ప్రభు ఈ శిష్యునని అతడు అనుకోలేదు. అయితే మోషే కన్నా గనుడు ఆ యాజకుడి చేతిలో ఉన్నాడు. ఆ శిశువు పేరు నమోదు చేసినప్పుడు యూదా వ్యవస్థ పునాది నమోదు చేసినట్లు అతడు ఎరిగాడు. ఆ పేరు ఆ వ్యవస్థ మరణం శాసనం, ఎందుకంటే బలుల అర్పణల వ్యవస్థ మరి పాత దైపోతుంది. మరి గుర్తు వ్యక్తిని నీడ నిజాన్ని దాదాపు కలుసుకోవడం జరిగిందని ఈ యొక్క గ్రంథంలో మనం చూడవచ్చు. మరి ఆలయంలో నుంచి షెకీనా కాంతి వెళ్ళిపోయింది, కానీ దేవదూతలు ఏ ప్రకాశితమైన మరి యొక్క ఆ వెలుగును చూసి వారు ఆ కుమారుడికి నమస్కారం చేసినట్లు మనం చూడగలం. మరి నమస్కరించి ఆ ప్రకాశిత బెత్లహేము శిశువులో మరి ముసుగుపడి ఉందని వారు గ్రహించి ఆ సృహం లేని ఈ పసి బాలుడు వాగ్దాత సంతానం అని వారు గుర్తించారు. ఏదేను గమ్యం వద్ద నిర్మితమైన మొదటి బలిపీఠం ఈయనే సూచించింది. శాంతిదాత షిలోహు ఈయనే. మేఘ స్తంభంలోనూ అగ్ని స్తంభంలోనూ ఉండి ఇశ్రాయేలుకు మార్గ నిర్దేశం చేసింది ఈయనే అని వారు గుర్తించారు. దీర్ఘదర్శకులు చాలా కాలం ప్రవచించిన మెస్సయ ఈయనే అని వారు నమ్మారు. సకల జాతులు ఆకాంక్ష ఈయనే. దావీదు వేరు చిరుగు మరి సంతానం యేసుక్రీస్తు ప్రభువునాడు. ప్రకాశవంతమైన వేకువ చుక్క మరి యేసుక్రీస్తు ప్రభువునాడు. మన సహోదరుడని ప్రకటిస్తూ ఇశ్రాయేలు పట్టికలో ఎవరి పేరు నమోదైందో ఆ నిస్సహాయ బసి బాలుడు పడిపోయిన మానవాళి నిరీక్షణ ఈయనే. ఎవరి నిమిత్తం విమోచన ద్రవ్యం చెల్లించగలం జరుగుతుందో ఆయనే సర్వ ప్రపంచ పాపులకు ప్రాయశ్చిత్తం చెల్లించాలని ఉన్న ప్రభు ఈయనే ఉన్నాడు. ఇక్కడ హెబ్రూ రాసిన పత్రిక 10:21, 7:24 3:3 ఇక్కడ ఏమని చెప్పబడిందంటే మార్పు లేని యాజకత్వాన్ని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ బోధించినట్లు మనం చూడగలం. మరి ఆధ్యాత్మిక విషయాల్ని ఆధ్యాత్మికంగానే గ్రహించాలి. దైవకుమారుడు ఈ లోకంలోకి ఏ కార్య సాధన నిమిత్తం వచ్చాడో దానికి దేవాలయంలో ఆయనను ప్రదర్శించడం జరిగింది. యాజకుడు ఇతర పిల్లల్ని పరిగణించినట్లే ఆ శిశువును కూడా మరి పరిగణించినట్లు ఈ గ్రంథంలో మనం చూడగలం. అసాధారణమైన ఏది యాజకుడు చూడకపోయినా గుర్తించకపోయినా దేవుడు తన కుమారుణ్ణి ఇవ్వడాన్ని గుర్తించడం జరిగినట్లు మనం చూడగలం. క్రీస్తును కొంతమేరకు గుర్తించకుండా ఈ సందర్భం పూర్తి కాలేదు. ఇక్కడ ఏమని చెప్పబడిందంటే యెరూషలేమునందు సిమియోనును ఒక మనుషుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందుడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడినట్లు ఇక్కడ ఉండెను. మరి సిమియోను దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఓ కుటుంబం తమ మొదటి సంతానాన్ని యాజకుడికి సమర్పించడం వారు చూశారు. వారి వాలకం పేదరికాన్ని సూచిస్తుంది. కానీ సిమియోను పరిశుద్ధాత్మ హెచ్చరికల్ని అవగాహన చేసుకుని ఉన్నాడు. ప్రభువుకు సమర్పితుడు అవుతున్న మరి పసివాడు ఇశ్రాయేలు ఆదరణని ఆయన గుర్తించాడు. తాను చూడాలని ఆశిస్తుంది ఆయనని ఆత్మ ప్రేరణ వల్ల అతడు గుర్తించాడు. దిగ్భ్రాము చెందిన యాజకుడికి సిమియోనును ఆనంద పరిచినట్లు ఇక్కడ కనిపిస్తుంది. యాజకుడు ఆ శిష్యును తిరిగి తల్లి చేతిలో పెట్టగా సిమియోను శిష్యువును తన చేతులనికి తీసుకుని దేవునికి సమర్పించాడు. అది చేసినప్పుడు తానున్నాడు అనుభవం మరి ఆనందాన్ని ఎంతో గొప్పగా అనిపించినట్లు మనం చూడగలం. ఆ చిన్నారి రక్షకుని పైకెత్తి పట్టుకుని ఇలా అన్నాడు, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనించున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. నీవు సకల ప్రజల ఎదుట స్థిరపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితునని ఆయన చెప్పాడు. మరి ఈ దైవభక్తిని ప్రవచన స్ఫూర్తి ఆవరించింది. అతడి మాటలు విన్న ఏసేపు మరియలు తికమక వస్తూ ఉండగా వారిని ఆశీర్వదించి మరియతో ఇట్లా ఆయన చెప్పాడు, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు మరి బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పరుటకును తిరిగి లేచటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవనని ఆయన తల్లి అయిన మరియతో ఆయన చెప్పాను. ఇక్కడ ప్రవక్త అనుకున్నాడు ఏమని అంటే, క్రీస్తు గురించి సుమియోను పలికిన సాక్ష్యము గొప్పగా మారినట్లు మనం చూడగలం. మరి ఈ యొక్క గ్రంథంలో మనం గమనిస్తే, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పరుటకును తిరిగి లేచటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించినట్లు మనం చూడగలం. మరి అనేక హృదయాలోచనలు మరి భయపడినట్లు రక్షకునికి జీవితం వెలుగులో సృష్టికర్త మొదలుకొని చీకటి రాజు వరకు అందరి హృదయాలను మరి బట్టబయలు చేసినాడు. దేవుడు మరి సర్వపరుడు, మరి కఠినుడు, అంత తనకే కావాలని కోరేవాడు మరి దేవుడు అయి ఉన్నాడు కాదు. ఇక్కడ సాతాను దుష్ప్రచారం చేశాడు. క్రీస్తు ఇవి తండ్రి హృదయాన్ని మరి బయలుపరుస్తుంది. మన పట్ల దేవుని ఆలోచన మరి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైన విషయాలు కావని మనకు బోధించాడు. ఇది ఎక్కడ చూడగలమంటే యెర్మీయా గ్రంథం 29:11 మనం చూడగలం. మరి పాపం పట్ల దేవుని ద్వేషం మరణమంతా బలమైంది కాగా పాపి పట్ల ఆయన ప్రేమ మరణం కన్నా బలమైందని ఆయన ప్రకటిస్తున్నాడు. మన విమోచన చర్యను చేపట్టిన ఆయన ఆ కార్య సాధన కృషిలో ఏ లోపము చోటు చేసుకునేడు. మన రక్షణకు అవసరమైన ఏ సత్యాన్ని మరి ఆపుచేయడు. ఏ కృప మహత్కార్యాన్ని నిర్లక్ష్యం చేయడు. ఏ దైవ సాధనాన్ని వినియోగించకుండా విడిచిపెట్టడు. మనకు ఉపకారం మీద ఆయన ఉపకారం చేశాడు. ఇవన్నీకి మరి విషయాలను దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చినాడు. తాను రక్షించడానికి పాటు పడనున్న వారికి ఇంకా పరలోక ధనగార మిత్తాన్ని మనకి తెరిచాడు. ఈ విషయాల విషయంలో మరి ఐశ్వర్యాన్ని పోగు చేసి తన అనంత శక్తి వనరుల్ని తెరిచి వాటన్నిటిని క్రీస్తు చేతికి అప్పగిస్తూ ఈ ఈవుల్ని మానవుడికిచ్చి నీ ప్రేమ కన్నా మిన్న లోకంలోనే కానీ పరమందే కానీ ఏది లేదని మానవుడి ఆనందం నన్ను మరి ప్రేమించడంలోనే ఉందని ఆయన వివరించినట్లు మనం చూడగలం. మరి కల్వరి శిరువ వద్ద ప్రేమ స్వార్థం ముఖాముఖి నిలబడ్డాయి. వాటి ఉత్తమ ప్రవర్తన ఇక్కడే చోటు చేసుకుంది. క్రీస్తు పరుణ్ణి ఓదార్చడానికి దీవించడానికి జీవించాడు. ఆయన చంపడంతో సాతానుడు దేవుని పట్ల తనకున్న మరి ఉక్రోషాన్ని మరి విద్వాషాన్ని ప్రదర్శించాడు. తన ద్వేయం దేవుని ఆయన్ని బాధ పెట్టడమే మరి సాతానుడు విక్రయించుకుని ఉన్నాడు. ఎవరి ద్వారా దేవుడు తన ప్రేమను కనపరిచాడో ఆయనను నాశనం చేయడమే అన్నట్లు తను తాను కనపరుచుకుని ఉన్నాడు. ఇక్కడ క్రీస్తు జీవన మరణాల ద్వారా మనుష్యుల తలంపులు దృష్టిలోకి వచ్చాయి. పశువుల తొట్టి నుంచి శిలువ వరకు యేసు జీవితం సమర్పణకు మరి బాధలకు పిలుపు పొంది ఉన్న జీవితం మానవుల ఉద్దేశాన్ని అది బట్టబయలు చేసింది. యేసు పరలోక సత్యంతో వచ్చాడు. పరిశుద్ధాత్మ స్వరాన్ని విన్నవారందరూ ఆయనకు ఆకర్షితులయ్యారు. స్వార్థాన్ని పూజించే వారందరూ సాతానును రాజ్య పోరాటం చేశారు. మరి క్రీస్తు పట్ల తమ వైఖరిని బట్టి అందరూ తాము ఎవరికి పక్కా ఉన్నదని వారు గ్రహించుకున్నట్లు ఇక్కడ చూడగలం. మరి చివరి తీర్పు దినాన నశించిన ప్రతి ఆత్మ తాను విస్తరించిన సత్య స్వభావాన్ని అవగాహన చేసుకుంటుంది. సిలువను సమర్పించడం జరుగుతుంది. అతిక్రమం వల్ల అంతత్వం కలిగిన ప్రతి మనసు దాని ప్రాముఖ్యతను వారు గుర్తిస్తుంది. మరణపూరితమైన బాధితుడు వేలాడుతున్న శిలువ దర్శనం ముందు పాపులు నేరస్తులుగా నిలబడ్డారు. ప్రతి అబద్ధ సాక్ష్యమును మరి తోసిపచ్చుకుని వారు యొక్క ఉద్దేశాన్ని వారు బోధించారు. మరి మానవ భ్రష్టత దానినిచ్చిన స్వభావాన్ని బయలుపరుచుకుంటుంది. తమ ఎంపిక ఎలాంటిదో మనుషులు తెలుసుకుంటూ ఉన్నారు. దీర్ఘకాలంగా సాగిన సంఘర్షణలో సత్యసత్యాలు ప్రతి సమస్య అప్పుడు నష్టపోతుంది. మరి విశ్వ తీర్పులో పాపం ఉనికి కొనసాగింపు విషయంలో దేవుడు నిందారహితుడుగాను అనయి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలు పాపానికి దోహదకారులు కావని ఆయన తెలుసుకుని ఉన్నాడు. దేవుని ప్రభుత్వంలో లోపమేది లేదని, అసంతృప్తికి హేతువేది లేదని నిరూపితమైంది. అందరి హృదయాలోచనలు వెల్లడి అయినప్పుడు దేవునికి నమ్మకంగా ఉన్నవారు ఆయనకు అందరూ తిరగని వారని వారు ప్రకటించారు. మరి ప్రకటన గ్రంథం 15:3-4 నీ నామమును మహిమపరిచినట్లు నీ న్యాయ విధులు ప్రకాశింపండి. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా ప్రియపరులకు తండ్రి, ఈ వర్తమానాన్ని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో వినిచిన ప్రతి బిడ్డను ప్రభువా మీరు దీవించి బలపరచమని, మేము నీకు సమర్పణ కలిగిన జీవితాన్ని మేము జీవించలాగానే మీరు మాకు సహాయం తెచ్చామని యేసుక్రీస్తు నామం మేము ప్రార్థన చేసినాం తండ్రి.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవలసిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక.
మెరువనేల మనసా, క్రీస్తుని వేడవెన మనసా,
మెరువనేల మనసా, క్రీస్తుని వేడవెన మనసా,
ఇరుకునబడేడు వేళలో క్రీస్తుని చరణము చేరువ చేరిన సుఖమది. మెరువనేల మనసా, క్రీస్తుని వేడవెన మనసా.